మానవుల యొక్క బలహీనత ఏమిటంటే, ఆఖరణ పరమేశ్వరార్పణముగా ఈ కర్మములను విడిచిపెట్టాలని సంకల్పంలో చెప్పబడినా పరమేశ్వరుడికి ఇస్తే మనకేం లాభం అండి? ఈ పూజ వల్ల నాకు ఏదో స్థలం అమ్ముడు పోవాలి, పొలం రావాలి, డబ్బు రావాలి, ఇంకోటి రావాలనే కోరికతోటి అర్చన చేస్తాడు ఎక్కువ మంది మానవులు. మనం చేసే పనిది మీరు నేనని కాదు, సహజంగా మానవ బలహీనత. అందువల్ల ఏమవుతుంది, ఫలితము మీద వాంఛతో చేసిన పూజములు నిన్ను పట్టుకుని నిన్ను స్వర్గం వంటి వాటి వరకే పరిమితం చేస్తున్నాయి. ఒక్కసారి నాకేమీ వద్దు, నాకు గురుచరణ ధ్యానం తప్ప, గురుచరణ సేవ తప్ప, హరిలోక ప్రాప్తి తప్ప ఇంకేం వద్దనుకుంటే అప్పుడు ఈ ఫలితం మన్నేమీ చెయ్యదు. వైకుంఠానికి వెళ్ళాలంటే కూడా దానం చేయాల్సిందే. విష్ణువుకి అన్నిటికంటే ఇష్టమైనది దానము. ఆయన ఓ మాట చెప్పాడు, నువ్వు ఇలా బొట్టెట్టినా ఇలా బొట్టెట్టినా ఇలా పెట్టకపోతే మాత్రం మోక్షం రాదు. చాలా కాలం క్రితం నన్ను ధర్మ సందేహంలో అడిగారు ఆ మాట, ఏమంటే అడ్డంగా పెడితే మోక్షమా నిలువుగా పెడితే మోక్షమా అని అడిగితే, వారి పిచ్చివాడా, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదెవ్వనికే నిన్ను. నువ్వు ఇటు పెట్టావా అటు పెట్టావా అనేది ఆయనకి అక్కర్లేదు, ఇలా పెట్టడం ఒకటే మోక్షం చివరికి. నీ యథాశక్తి కొద్దీ ఆ పని చెయ్యాలి. కాబట్టి శరీరం విడిచిపెట్టి శాశ్వత వైకుంఠం పొందాలంటే కోరిక లేకుండా దానం చేయి. అంటే ఈ ఫలితం కావాలనే కోరిక లేకుండా దానం చేసి నిష్కామదాన యోగము అని పేరు అన్నమాట. అలా చెయ్యి, నా మాట విను, కావున నిష్కామంబుగా కావ్యంపుము దానములను కలుగును దానం కైవల్యంబు సుఖంబుగా కావ్యంపని ఎడల సిద్ధి కలుగదు భూపా. కాబట్టి నువ్వేం చేస్తావు, నిష్కామదానం చెయ్యి. ఈ ఫలితం కావాలనే కోరిక లేకుండా దానం చెయ్యి. అది చెయ్యకపోతే కైవల్యం రాదు అన్నాడు. ఎందుకండి, ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే మోక్షం పొందొచ్చు, ఎందుకు ఈ దానాలు, ఎందుకు ఈ పూజలు, ఇవన్నీ వేస్ట్, నేను కేవలం ధ్యాన యోగం ద్వారా జ్ఞానయోగం ద్వారా మోక్షం పొందుతానన్నాడు. ఇక నీ కర్మ అని గురువుగారు వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన ఒక్క పైస ఎవరికి దానం చేయలేదు, ఎవరికి మంచినీళ్ళు ఇవ్వలేదు, ఎవరికి అన్నం పెట్టలేదు, ఎక్కడ ఏ గుడికైనా రేకులు ఇస్తానంటే 10,000 ఇచ్చిన పాపాన పోలేదు, గుడి కడతామంటే 50 చందా ఇవ్వలేదు. నా బొందే శాశ్వతం అనుకుని చందా ఇవ్వకుండా చివరికి బొందను విడిచిపెట్టిపోయాడు, శరీరం విడిచిపెట్టేశాడు. కాలధర్మం చెందేటప్పుడు వైకుంఠవాస, గోవింద, నారాయణ, వాసుదేవ, పరంధామ అని స్మరణ చేశాడు. బాగా పురాణాలు వినడం వల్ల, పుణ్యం చేసే కారణం చేత, హరిస్మరణ చేయటం వల్ల చావగానే వైకుంఠానికి పోయాడు. పెళ్ళాంతో పాటు తన భార్యా సమేతముగా శరీరం భూమి మీద విడిచిపెట్టేసి హాయిగా వైకుంఠానికి పోయాడు. భార్యతో పాటుగా వైకుంఠానికి వెళ్ళగానే అక్కడ దివ్య శరీరం ఒకటి వచ్చింది. ఆ శరీరం ధరించి ఇద్దరు వైకుంఠ వీధుల్లో తిరగడం మొదలెట్టారు. అప్పుడు జరిగింది వాళ్ళకు ఒక యాతన. తన ముందు నాట్యం బులనరించుచున్నను అప్సరో వనితలత్యద్భుతముగా తన కంఠములను పుష్పదామంబుల అలంకరించుచున్నను కెన్నరీ జనంబు తన ప్రక్కలను చేరికొని స్తోత్ర పాఠముల్ కావించుచున్నను దేవసమితి తన మందలను చేర్చికొని ఆకలి బాధ గంధర్వుల శివముల్ కరగునట్లు. వైకుంఠానికి వెళ్ళగానే అక్కడ కొంతమంది ఈయన భార్యకి ఎదురుగుండా నిలబడి, ఓహో సుబాహు మహారాజ పత్ని ఎంత పుణ్యం చేసి మీ దంపతులిద్దరూ వైకుంఠానికి వచ్చారో, మా నృత్యం చూడండి అని కొంతమంది అప్సరసలు నాట్యం చేశారు. అద్భుతమైన నాట్యం. వాళ్ళంత బాగా నాట్యం చేస్తున్నా ఈవిడ చూడలేకపోయింది. ఆవిడతో పాటు ఆవిడ పక్కనున్న భర్త చూడలేకపోయాడు. కొంతమంది మెడలో వచ్చి ఇలా దండలు వేశారు. ఎన్ని దండలు వేసినా ఆ దండల మీద వ్యామోహం లేక ఈ ఇద్దరికి ఏడుపే వస్తోంది. మరికొంతమంది పురాణములు విన్నారు, హరిస్మరణ చేశారు, ధర్మకార్యాలు చేశారు, మీకు సాటి ఎవరు అని పొగుడుతున్నారు. అయినా పొగడ్తలు వీళ్ళ చెవికి ఎక్కడంలా. కొంతమంది ఎదురుగుండా గంధర్వులు చేరి అశ్మిముల్ కరగునట్లు రాళ్ళు కరిగేటట్లుగా పాటలు పాడుతున్నారు అంత మధురంగా. హారతిగై కొనరా కృష్ణ హారతిగై కొనరా అని పాడుతూ అంటే ఆ పాట చెవికి ఎక్కట్లేదు. కారణం ఏమిటి? ఆకలి. ఈ ఇద్దరికీ లోపల ఒకటే ఆకలి, ఒకటే దాహం, మాయదారి బాధ. వైకుంఠానికి వచ్చిన ఆకలి దాహం ఏమిటో అర్థం కాలేదు వీళ్ళకి. దాంతో భార్య, ఏమండోయ్ నాకు ఆకలి అండోయ్, నాకు దాహం అండోయ్, ఈ వైకుంఠంలో నేను ఉండలేకపోతున్నానని పిచ్చెక్కినట్టు ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయా, అన్నం దొరుకుతుందని తిరిగింది. వైకుంఠంలో ఇలా నీళ్లు ఉండవు, గోదావరి ఉంటుందనుకుంటున్నారా? ఎదురుగుండా వాటర్ బాటిల్స్ పక్కన ఎవరో పెట్టరు అక్కడ. మధ్యాహ్నం పూట మంచి పలహారాలో బాసంజీలో మంచి అద్భుతమైన జీడిపప్పులో వేసిన పరమాన్నము అక్కడ ఎవరు పెట్టడంలా. ఈ మధుర పదార్థాలు ఏవి అక్కడ లేవు. ఆకలికి అన్నము లేదు, త్రాగడానికి జలం లేదు. ఈ ఇద్దరు వెర్రెక్కి తిరిగారు. ఇదేం వైకుంఠం అండి? భవనాలున్నాయి, అన్నీ బంగారంతో కట్టారు, వాటికి అన్నీ నవరత్నాలు దాపడం చేశారు, రకరకాల భోగాలున్నాయి, కానీ తిండి లేదు. భూలోకంలో కనపడే ఏ తిండి ఒక్క పండు కూడా లేదు. ఇంకేం బతుకుతాం మనం అని ఏడుస్తున్నారట వాళ్ళు. అయినా వాళ్ళని పట్టించుకునేవాళ్ళు లేరు. ఎందుకన్నా ఏడుస్తారు? ఆనందానికి నిలయమైన వైకుంఠానికి వచ్చి శోకిస్తున్నారేమిటి అంటే శోకానికి కారణం ఆకలో అన్నారు వాళ్ళు. భర్యం పగలే మిక్షుత్పి పాసల వలనం పరితాపమొదవుటయు హరితమకు కానరామియు. ఓ పక్కన భరించలేని ఆకలి దాహం, మరో పక్కన ఇంత వైకుంఠానికి వచ్చి విష్ణు దర్శనం కాలేదు. వైకుంఠంలో అందరూ కనపడుతున్నారు, పాటలు పాడేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు, నగలు ఇచ్చేవాళ్ళు, గొలుసులు ఇచ్చేవాళ్ళు, దండలు వేసేవాళ్ళు, ఆదరించేవాళ్ళు అందరూ ఉన్నప్పటికీ శ్రీహరి దర్శనం కాలేదు. దాంతో వీళ్ళు ఏడుస్తూ, ఇదెక్కడ గొడవరా, హరిదర్శనం లేదు, క్షుత్పిపాసలు పట్టుకున్నాయి అనుకుంటూ ఉండగా అక్కడ ఓ మర్రి చెట్టు కింద కూర్చుని వామదేవుడనే ఒక ఋషి కనపడ్డాడు. వైకుంఠంలో కూడా తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. వైకుంఠానికి వెళ్ళి కూడా హాయిగా హరిస్మరణే లోకంగా భావించి తపస్సు చేసే వామదేవుడని ఒక ఋషి కనపడ్డాడు. వెంటనే ఇద్దరు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ ఋషీశ్వర, రక్షించు రక్షించు, ఈ వైకుంఠంలో ఆకలి దాహం పట్టుకున్నాయి మాకు, హరిదర్శనం కాలేదు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదురా, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు స్మరణ చేసావు, స్మరణ వల్ల ఇక్కడ పాటలు వినపడుతున్నాయి. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు హరికి గంధం సమర్పించావు, ఇక్కడ నీకు గంధం పువ్వులు వేస్తున్నారు, కానీ ఎప్పుడన్నా శ్రీ మహావిష్ణువుకి ఒక్క పండు దానం చేసావా, పాయసం వండి నైవేద్యం పెట్టావా, ఆ వండిన పాయసాన్ని ఒక్క బ్రాహ్మడికే నేను ముద్ద పెట్టావా, అన్నదానం కానీ ఇంకో దానం కానీ భూలోకంలో నువ్వు చేయలేదు. జలదానము అన్నదానము చెయ్యనివాడు వైకుంఠానికి వస్తే వైకుంఠంలో కూడా వాడిని ఆకలి దాహం పట్టి పీడిస్తాయి. అందువల్ల ఏంటనమాట, మనం రేపు వైకుంఠానికి వెళ్ళినా అక్కడ ఆకలి దప్పిక లేకుండా హరిదర్శనమై సుఖంగా ఉండాలంటే ఈ దానములు చేసి తీరవలసిందే. చాలా చోట్ల సప్తాహాల్లో ఎందుకని మీబోటి వారు మధ్యాహ్నం పూట భోజనాలు పలహారాలు ఎందుకు పెడుతున్నారు మరి? అంటే ఇది ఒక నియమం. అన్నదానము జలదానము చెయ్యనివాడు ఏ లోకానికి వెళ్ళినా ఎంత మోక్షానికి వెళ్ళినా సుఖం లేదట, అక్కడ కూడా మోక్షం ఉండదు. మళ్ళీ గురువుగారు చెప్పారుగా నీకు, విన్నావా? అప్పుడు నీ కర్మయోగం వల్ల గురువాక్యం కర్తవ్యమని భావించే ఆలోచన రాలేదు. గురువాక్యంతో కర్తవ్యం, గురువుగారు ఏం చెప్పినా అది కర్తవ్యం, దాన్ని విని తీరాలి, ఆచరణలో పెట్టి తీరాలి, నువ్వు వినలేదా అన్నాడు. మానసంబునందు ధ్యానించితివి కాని పరమ పురుషునెంతో భక్తితోడ నళిన లోచనునకు నైవేద్యము అనరింపవైతివి ఒక్క ఫలమునైనా. మనస్సులో ధ్యానం బాగా చేసావు, ఆ పరమ పురుషుణ్ణి ఎంతో భక్తితో ఉపాస్తి చేసావు, పూజించావు, కానీ ఒక్క పండు కూడా ఆయనకి నైవేద్యం పెట్టలేదు. పోని తీర్థమైన ఆయనకి చూపించావా? సహజంగా విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు పచ్చకర్పూరము, తేనె, లవంగ మొగ్గ, నీరు, ఆవు పాలు వీటిని ఒక పంచపాత్రలోనో బంగారు పాత్రలోనో కలిపి దీనిని శ్రీమన్నారాయణునికి చూపించి దానిని ఇతరులకి తీర్థంగా ఇవ్వాలి. అందుకే విష్ణువాలయంలో తీసుకునే తీర్థంలో ఈ ఘుమఘుమలు ఉంటాయి. అందులో ఏమేమి కలపాలని చెప్పారు మంత్రశాస్త్రంలో? తేనె, ఆవు పాలు, పచ్చ కర్పూరం, గంగాజలమో లేక పవిత్ర జలమో ఏదైనా పర్వాలేదు, ఒక్క లవంగమైనా కలపాలట అందులో. వీలుంటే ఏలారసం కూడా కలపనటువంటి ఏలకుల యొక్క చూర్ణము కూడా కలిపితే మరీ మంచిది. ఇది హరికి నైవేద్యం పెట్టి తీర్థంగా ఇవ్వాలి. అదే శివాలయంలో అయితే దీంతో పాటుగా అధికంగా అందులో ఒక బిల్వపత్రం కూడా వెయ్యాలి. బిల్వము లేకుండా శివాలయంలో ఇచ్చే తీర్థం అది వ్యర్థం అవుతుంది కనుక బిల్వపత్రము బాగా నానబెట్టి నీళ్లలో ఆ నీరు పరగడపం తాగితే జిగట విరోచనాలు పోతాయి తెలుసిన మీకు. ఎన్ని రకాల ఔషధాలు ఉన్నాయి అందులో. బాగా పండిన మారేడు పండు గుజ్జుని మజ్జిగలో కలుపుకు తాగితే వేసవి కాలంలో మండు టెండలో తిరిగిన నీకేమవదు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వడగొట్టకుండా ఉంటుంది. పూర్వం మరి అడవుల్లో ఋషులు వడగొట్టకుండా సుఖంగా బతికారంటే దండకారణ్యం అంటే అడవుల్లో మారేడు పండు గుజ్జు వల్ల అని చెప్పారు వాడు. అందుకే తీర్థము ఇటు ముందు మనకి శరీర ఆరోగ్యము ఇస్తుంది, అది నిరంతరం స్వీకరిస్తే పాపాలు పోయి భగవత్ సన్నిధానానికి కూడా వెడతాం. తీర్థం యొక్క గొప్పతనం అది. నువ్వు అలాంటి తీర్థం హరికి సమర్పించలేదు, నైవేద్యము పెట్టలేదు, హరికి తీర్థము ఇవ్వలేదు. పోని ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి పారణ నాడు ఒక్క బ్రాహ్మడికైనా అన్నం పెట్టావా? అసలు ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటి? మరునాడు ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చెయ్యాలి. అలా చెయ్యకపోతే ఆ ఏకాదశి ఉపవాసమే వ్యర్థం. దశములందున ఏకభుక్తములు చేసి చేసిదేకాదశులనుపవాసములను కాని ద్వాదశులందు ఒక్క కబళమేని ఒక్కనాడును విప్రునకు వసగవైతి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలంటే దశమి నాటి రాత్రి అన్నం తినకూడదు. అంటే దశమి నాటి రాత్రి కూడా ఉపవాసం ఉండాలి, లేదా శరీరారోగ్యాన్ని బట్టి ఏదో ఫలహారం చెయ్యాలి. తర్వాత ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు దాటకుండా శిరస్నానం చేసి ఒక బ్రాహ్మడికైనా అన్నదానం చేసి అప్పుడు తాను పారణ చెయ్యాలి. దుర్వాస మహర్షికి అంబరీషుడు అందుకే ద్వాదశి ఘడియలు దాటకుండా పారణకి పిలిచాడు భోజనానికి. ఎంతోమంది మహానుభావులు ద్వాదశి వ్రత నియమం వ్యర్థం కాకుండా ఉండడానికి బ్రాహ్మణోత్తములకు అన్నదానం చేశారు. కానీ దౌర్భాగ్యుడవై నువ్వు ఒక్కనాడు ఒక్క విప్రుడికి ఏం పెట్టలేదు. దానం చేస్తే ఆ పుణ్యం వల్ల మళ్ళీ స్వర్గానికి వెళ్ళి స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చేస్తామని నీకు ఎవడో దురభిప్రాయం కలిగించినట్టున్నాడు. అందులో పడ్డావు నీ కర్మ. నువ్వు చేసిన ఆ పాపం ఇప్పుడు నీకు అర్థమవుతుందా? అన్నం అమృతం, అన్నం మోక్షమిస్తుంది. అసలు అన్నం కంటే పరబ్రహ్మం మరొకట్లేదు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. అన్నము అమృత రూపము అమృతంబు బ్రాహ్మణహస్తమందు నుంచినట్టులైన కలుగు తృప్తి దేవతలకును కలుగును పితరులకును తృప్తి క్షితితలేంద్ర. అన్నం అమృతస్వరూపం. మంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి కొంత అన్నం ఆయన చేతిలో పెట్టడం, అంటే అన్నం చేతిలో పెట్టడం అంటే అర్థం ముద్ద పెట్టమని కదా, అక్కడ అన్నదానం చెయ్యాలి ఓ బ్రాహ్మణుకు ఇద్దరుకు ఓపికను పెట్టి. అప్పుడు ఈ బ్రాహ్మణునిలో సకల దేవతలు ఉంటారు కనుక దేవతలందరికీ సంతృప్తి కలుగుతుంది. బ్రాహ్మణో వై సర్వదేవతాః అని మనకి మాండూక్యోపనిషత్తు చెబుతోంది. ఒక్క బ్రాహ్మడు సకల దేవతలని తనలో పెట్టుకున్నవాడు. అందరు దేవతలు ఉన్నారు ఒక్కళ్ళోనే, పితృదేవతలు కూడా అతనిలోనే ఉంటారు. అందుకే దేవతలకును తృప్తి కలుగును పితరులకును తృప్తి క్షితితలేంద్ర. పితృదేవతలకు కూడా తృప్తి కలుగుతుంది. నువ్వు వారికి అన్నం పెట్టలేదు. ఇంకొక పుణ్యం ఏమిటో తెలుసా? అన్నం పెట్టాక ఆ మిగిలిన దానిని తింటే అటువంటి వాడికి ఏ లోకానికి వెళ్ళినా ఇంకా ఆకలి దప్పిక ఉండదు. అనగా మన ఇంటికి ఒక బ్రాహ్మణుడిని పిలిచి గిన్నెతో అన్నం వండి పప్పు మొదలైనటువంటి పదార్థాలు సిద్ధం చేసి ఒక మంచి ఆకో వెండి ఆకో బంగారపాకో లేకపోతే అరిటాకో ఇలాంటి విస్తరాకు ఒకటి వేసి ఈ గిన్నెలో ఉన్న అన్నము పప్పు మొదలైనవి అతనికి వడ్డించి అతను తిన్నాక ఈ వడ్డించగా గిన్నెలో మిగిలిన శేషాన్నం ఈ శేషమైనటువంటి దళాలు ద్విదళాలు తాను తింటే అటువంటి వాడి కడుపులో శంఖ చక్రాలు చేరతాయి. అంటే ఒక బ్రాహ్మణునికి మన ఇంట్లో భోజనం పెట్టగా మన ఇంట్లో గిన్నెలో మిగిలిన శేషం ఉందే అది బ్రాహ్మణ భుక్త శేషం, తద్దినం భోజనం కాదది, ఇది అత్యంత పవిత్ర భోజనం. ఈ భోజనం చేసేవాడికి వాడి కడుపులో చచ్చిపోయేటప్పుడు శంఖ చక్రాలు వస్తాయి. అంటే అర్థమేమిటి, వాడు విష్ణుస్వరూపుడై వైకుంఠానికి పోతాడు. అది చాలా ఉత్తమోత్తమమైనటువంటి పుణ్యం. అటువంటి వాడు పుణ్యలోకాలని శాశ్వతంగా పొందుతాడు. వాడికి భ్రష్టత్వం ఉండదు వైకుంఠం నుంచి. అసలు అవ్యయమనే ఒక పదార్థం పొందాలి అనుకున్న జీవుడు, తరగని ఆనందం పొందాలి అనుకున్న జీవుడు నిరంతరం అన్నదానం చేసి తీరవలసినదే. వీలున్నంత వరకు పురాణాదులు చెప్పించడం, ఆ పురాణాదులు అయిన వెంటనే కొంతమందికి అన్నదానం చేయటం, ఇది మాత్రమే శాశ్వత వైకుంఠం ఇస్తుంది. ఎవడు నిరంతరం పురాణములు వింటాడో లేక ఇతరులకు చెబుతాడో ఆ పురాణ కాలంలో అన్నదానం జరుగుతూ ఉంటే ఆ అన్నదానంలో తాను కూడా పాల్గొంటాడో వాడు ఈ జన్మలోనే వైకుంఠం పొంది తీరుతాడని చెప్పారు. ఇందులో ఇంకెంతకంటే సులభ మార్గం లేదు. ఆ మధ్యన మా గుళ్ళో అన్నదానం జరిగింది, వీలుంటే అన్నదానానికి సాయం చేయండి అన్నాను. ఒక ఆయన మా ఇంట్లో 12 మంది ఉన్నామండి, ఈ 12 మంది మీ భోజనంలో పాల్గొంటామండి, ఈ రకంగా మేము అన్నదానం చేస్తున్నామండి అన్నారు. అది కూడా ఒక అద్భుతమైన మార్గం అనుకోండి. కనీసం అన్నాన్ని తిరస్కరించడం లేదుగా, పవిత్ర అన్నం పెడుతుంటే చీ ఇక్కడ తిన్ను అనకుండా ఒక్క పిసరు. అందుకే ఇక్కడ నైవేద్యం పెట్టిన పదార్థాన్ని ఆవిడ పంపిస్తే మేము కొంచెం స్వీకరిస్తున్నాం, అదొక ధర్మం గనక. అన్నదానం చేయడం ఎంతో, ఈ ప్రసాదం స్వీకరించడం కూడా అన్నదానమే. పూర్తి అక్కడ గుర్తుని తెల్లకపోయినా కించిత్ నైవేద్యం స్వీకరించడం కూడా అన్నదానము చేయడంతో సమానం. ఇవి చేసిన వారికి శాశ్వత వైకుంఠం లభిస్తుంది. నువ్వు మాట వరసకైనా ఇలాంటివి చెయ్యలేదు, అప్పుడేమవుతుంది, చచ్చిన తర్వాత చేసిన పుణ్యానికి దివ్యలోకాలు వచ్చినా ఈ అన్నదానమో జలదానమో చెయ్యకపోవటం వల్ల అక్కడికి వెళ్ళాక కూడా ఆకలి పట్టుకుంటుంది. అమృత సన్నిభమైన అన్నమున మేను పెంచుకుంటివి కండలు పెరుగునట్లు పట్టెడన్నంబునై నన్ను పెట్టవైతి పాత్రుడైనట్టి వానికి పార్థివేంద్ర. అమృతస్వరూపమైన అన్నాన్ని బాగా తిని నీ కండలు పెంచుకొని రాజ్య పరిపాలన చేశావు. ఆ అమృతస్వరూపమైన అన్నాన్ని ఒక్కడికి పెట్టలేదు. భూరి సంపద కలిగిన మహారాజు ఇతరులకు అన్నదానం చేయకపోతే వాడు చచ్చాక భార్యా సమేతంగా ఏ దివ్యలోకానికైనా పోయి అక్కడ ఆకలి దప్పికలతో పీడింపబడి కృశించిపోతాడు. ఇప్పుడు నీ పుణ్యం నీకు వైకుంఠం ఇచ్చింది, నీ పాపం నీకు తిండి లేకుండా చేసింది. నువ్వు ఈ వైకుంఠంలో ఎంతకాలం ఉన్నా ఇలా ఏడుస్తూనే ఉంటావు అన్నాడు. ఇంకా వైకుంఠం వల్ల నీకు సుఖం ఉండదు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు సుఖపడతాడు? ఈ క్షుత్పిపాసలు లేని దివ్య శరీరం ధరిస్తే. నీకు దివ్య శరీరం లేదు, ఆకలి దప్పిక నిన్ను అలా పీడిస్తూనే ఉంటాయి. నీ కర్మం ఇంతే అనగానే రాజు వణికిపోయి భూలోకంలో ఉన్నప్పుడు గురువు లేదన్నా చెబితే హాస్యంతో దాన్ని వినకపోతే ఇంత నష్టమని ఇప్పుడు తెలిసిందండి బాబో. ఇక నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళి ఆ గురువు గారిని పట్టుకోలేను కనుక ఇప్పుడు మీరే గురువులు, నాకు ఈ బరువు తొలగించి నన్ను రక్షించండి. నేను నా భార్య ఈ క్షుత్తుకి ఈ పిపాసకి తాళలేక సోలిపోతున్నాం, కాపాడండి అని పాదాల మీద వాలిపోయారు ఇద్దరు కూడా. అప్పుడు ఆయన జాలిపడ్డాడు. సరేనాయన, అన్నదానం, ఉదకదానం, ఉదకపాత్రదానం, భూదానం, గోదానం, స్వర్ణదానం, ఛత్రదానం, ఉపానహదానం అనే ఈ 8 దానాలు క్షుత్తు పిపాసని తొలగిస్తాయి. ఏమేమిటాయని 8ని ముందు అన్నం, 2వది ఏమిటి నీరు, 3 ఉదక పాత్రదానం. నీరు ఇవ్వడమే కాదట, నీరు తాగడానికి ఒక పాత్ర కూడా ఇవ్వాలి. ఓ రాగి చెంబో, పూర్వం బంగారపు చెంబో, కంచు చెంబో, ఇప్పుడు కలియుగంలో కనీసం ఒక స్టీలు చెంబో, ఏదో ఒకటి. ప్లాస్టిక్ డొక్కులు ఇవ్వకండి, డొక్కులు ఇస్తే డొక్కు మనుషులే పుడతారు. కనుక ఆ డొక్కులు కాకుండా కాస్త శాస్త్ర సమ్మతమైన ధాతువులతో కూడిన పాత్ర కూడా. 3వది ఉదక పాత్రదానం, 4వది భూదానం. ఇంకా భూదానం సకల దానాలని ఇచ్చినట్టే అది ఇస్తే. ఆ తర్వాత అది గోదానం, ఆపై స్వర్ణదానం, ఆపై ఛత్రదానం. ఛత్రదానం అంటే ఏమిటి? ఒక గొడుగు అన్నమాట. తర్వాతది కాళ్ళకు తొడుక్కునేటటువంటి చెప్పులు. చెప్పులు మనిషిని కంటకాల నుంచి రక్షించి సుఖంగా ఉంచుతాయి. అందుకే అసలు గొడుగు చెప్పులు కలిపి దానం చేస్తే నరక మార్గానికి పోరని మార్కండేయ పురాణంలో ఉంటుంది. ఈ దానములు 8 ఉత్తమోత్తమం. ఇప్పుడు నువ్వు అవి చెయ్యకి నరకం అనుభవిస్తున్నావు కనుక నీకు సులభోపాయం ఏమిటంటే, నువ్వు నీ భార్య భూలోకంలో ఒక చెరువు దగ్గర మీ శరీరాలు విడిచిపెట్టి ఈ వైకుంఠానికి వచ్చారు. రోజు మీకు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కాపలాగా ఇచ్చి పంపిస్తాను నేను. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ స్వీకరించి ఒక విమానము, ఒక దాసి, ఒక దాసుణ్ణి మీకు ఇస్తాను. ఆ విమానం ఎక్కండి. ఆ దాసి, ఆ దాసుడు మీకు సేవ చేస్తూ ఉండగా విమానంలో మళ్ళీ భూలోకానికి వెళ్ళండి. ఎక్కడ మీ ఇద్దరు మీ శరీరాలు విడిచిపెట్టారో అక్కడికి పండి. మీ శరీరములు మీకోసం అలాగే నిద్రపోతున్నట్టుగా పడి ఉంటాయి. రోజు కత్తులు పట్టుకెళ్ళి ఆ శవాలు కోసుకు తిని అక్కడ కాసేపు రోజు ఏమంటారు? ఉదకదానం చెయ్యండి, అన్నదానం చెయ్యండి, ఉదకపాత్ర దానం చెయ్యండి, గోదానం చెయ్యండి, భూదానం చెయ్యండి, స్వర్ణదానం చెయ్యండి, గొడుగులు దానం చెయ్యండి, చెప్పులు దానం చెయ్యండి అని 3 అరిచి మళ్ళీ ఆ విమానంలో పైకి రండి. చేసిన పాపానికి చెయ్యండి చెయ్యండి అంటే చాలు. ఎవరు విన్నారు ఎవరు వినలేదు అనేది అనవసరం. పురాణాలు చెప్పేటప్పుడు ఒక్కోసారి కొందరు వినకపోవచ్చు. ఏమో మహానుభావులు లోపల ఏ దేవతో ఆవహించి నిద్రపోవచ్చు. అయినా సరే మేము చెప్పాలట, వాడు నిద్రపోయాడు కదా, నువ్వు ఊరుకోకూడదు, మీరు నిద్రపోతున్నారా, నేను అలిగి వెళ్ళిపోతాను అనకుండా అలా చెప్పుకుపోవడమే.